విడువడాపన్ను లేవడి వేళ నిచ్చు మిత్రుడి లక్షణం బులమెలకుతుండు అఘము వలన మరల్చు. మిత్రుడి యొక్క మొదటి లక్షణం తప్పుడు పనులు చేయకుండా ఆపుతాట. పిచ్చి పనులు చేయొద్దు, తాగి తందనాలు ఆడద్దు, అప్పులు చేయొద్దు అని మనం ఎప్పటికప్పుడు తప్పు చేస్తూ ఉంటే ఈ తప్పు నుంచి మరల్చేవాడిని మిత్రుడు అంటారు. అంటే మిత్రుడి మొదటి లక్షణం ఏమిటి? అఘము వలన మరల్చు. మనం పాపం చేయకుండా మనల్ని సరైన మార్గంలో పెడతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? హితార్థ కలితు చేయు, మనకి ఏది మంచో అది చెబుతాడు, మనకి మంచి జరిగేలా చూస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? గోప్యమ్ముదాచు, నువ్వు చేసిన తప్పుడు పనులు బయట పెట్టాడు. కొంతమంది తప్పుడు పనులు స్టేజీ మీద చెప్తారు. స్టేజీ మీద చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. కొంతమంది స్నేహితులు వ్యసనాల పనులు అయ్యి ఉండొచ్చు, పాపిష్టాళ్ళు అయ్యి ఉండొచ్చు, అందుకని స్టేజీ మీదకి వచ్చి మా మిత్రుడు అండి రోజు సిగరెట్ కలుస్తాడని చెప్పకూడదట. మా మిత్రుడికి సిగరెట్ అని అలవాటు లేదండి, ఎంత మంచివాడో అనాలట. స్టేజీ మీద మాత్రం రహస్యం దాచాలి. రహస్యాలన్నీ స్టేజీ మీద చెప్పి పొగిడేటప్పుడు బయట పొగిడితే ఉపయోగం ఉంది. పొగిడేటప్పుడు ఏం చేయాలన్నమాట? పోషించు గుణము. పబ్లిక్లో వాడి గుణాన్ని పొగడాలి. మంచి ఉంటే పబ్లిక్లో చెప్పాలి, 10 మంది దగ్గర పొగడాలి, రహస్యమేమో దాచాలి. ఎంత గొప్ప మాటలు, మళ్ళీ వినండి పద్యం. అఘము వలన మరల్చు, హితార్థ కలితు చేయు, గోప్యము దాచు, పోషించు గుణము, విడువడాపన్ను, కష్టం వస్తే విడిచిపెట్టడు, లేవడి వేళనిచ్చు, పేదరికంలో ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు ఇస్తాడు, ధనమిచ్చి కాపాడతాడు. మిత్రుడి లక్షణంబుల మెలగుతుండు అని భర్తృహరి సుభాషితాలు అనమాట. ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగులో దీన్ని ట్రాన్స్లేట్ చేశాడు ఈ పద్యరూపంలో. మిత్రుడు అంటే ఇలా ఉండాలి. నేను నీకు మిత్రుణ్ణి, నీ భార్యని అపహరించిన వాలిని తుదముట్టిస్తాను, సర్వనాశనం చేస్తాను. ఇదిగో నా దగ్గర ఈ బాణాలు సామాన్యం కాదు. ఇంద్రుడి వజ్రాయుధమైనే తిరుగు వెనక్కి వస్తుందేమో కానీ రామబాణం తిరిగి రాదు. ఇంద్రుడు కొంతమందికి మీదకి వజ్రాయుధం వేశాడు. ఉదాహరణకి గరుత్మంతుడి మీదకి వజ్రం వేశాడు, కానీ గరుత్మంతుడిని వజ్రాయుధం ఏమీ చెయ్యలేక వెనక్కి తిరిగి వచ్చింది. వజ్రాయుధమైనా వెనక్కి తిరిగి రావచ్చేమో కానీ రామబాణం మాత్రం తిరిగి రాదు, ఒక్క దెబ్బకి చంపేస్తుంది అని చెప్పగానే ఎక్కడలేని ఆనందం వచ్చింది ఆయనకి. సుగ్రీవుడు ఇప్పుడు ఇలా అన్నట్ట, మహాత్మా ఈ హనుమంతుడు ఎప్పుడు నాకు తోడుగా ఉంటాడు, ఇతడితో పాటు మిగతా నల నీల తారులు కూడా నాకు పరమసుఖులు. ఇంత పూర్వమే నీ కష్టం చెప్పాడు రామచంద్ర. జటాయువు నీ భార్యను రక్షించడానికి ప్రాణమిచ్చాడనే విషయం కూడా విన్నాను నేను. ఆ దుర్మార్గుడు రాక్షసుడు జటాయువుని కూడా చంపాడని విన్నాను. అయినప్పటికీ నాకు కొన్ని శక్తులు ఉన్నాయి, ప్రస్తుతం కష్టంలో ఉన్నప్పటికీ నా శక్తులు సమయం వచ్చినప్పుడు వినియోగిస్తాను. వినియోగించి నీ భార్య ఆకాశంలో ఉన్న, పాతాళంలో దాగిన, సప్త సముద్రాల్లో ఉన్న తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను, అది నా బాధ్యత. తవ భార్య మహాబాహో భక్ష్యం విషకృతం యథ, విషం తిన్నవాడు ఎవడన్నా దాన్ని జీర్ణించుకోగలడా? బాగా కాలకోట విషం పట్టుకొచ్చి అన్నంలో కలిపి పెడితే దాన్ని డైజెషన్ చేసుకోవడం ఎవడం వల్ల దెబ్బకి తస్తాడు విషం తింటే. విషమును తిని అయినా జీర్ణించుకోవచ్చునేమో, నీ భార్యను అపహరించి మాత్రం ఎవడో బతకలేడు. ఆవిడ్ని శాశ్వతంగా తన దగ్గర పెట్టుకోవడం ఎవడం వల్ల కాదు, నీ భార్య విషం కంటే కూడా ప్రమాదమైనది, పరమపతివ్రత ఆవిడ. కాబట్టి నీకు నీ భార్య తిరిగి దక్కుతుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. చాలా కాలం క్రితం మేము ఇక్కడ కూర్చునున్నాం, మేము నలుగురం, నా చుట్టూతో వీళ్ళు నలుగురు, నేను. ఆ సమయంలో ఆకాశంలో ఒక రాక్షసుడు ఒక స్త్రీని పట్టుకుపోతున్నాడు. ఆ స్త్రీ సీత ఏమో అని నాకు ఇప్పటికి కూడా అనుమానమే. అనుమానాత్తు జానామి మైథిలి సా నసంశయగా, నాకెందుకో సందేహం లేకుండా ఆమె మైథిలి అనిపిస్తున్నది, ఇందులో సందేహం లేదు. నసంశయ, దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. ఎందుకంటే ఆమెను రాక్షసులు ఎత్తుకుపోతూ ఉంటే కంఠం గద్గదమైపోతూ ఉండగా, జీర వస్తూ ఉండగా రామ లక్ష్మణ అని పదే పదే అన్నది, ఒకసారి కాదు. క్రోశంతి రామ రామేతి లక్ష్మణేతి చ విశ్వరం, పాపం బొంగురుపోయిన గొంతుకుతో రామా రామా లక్ష్మణ లక్ష్మణ అని పదే పదే ఆక్రోశించింది, ఏడ్చింది, దుఃఖించింది. రావణుడు తన అంకస్థలం మీద పెట్టుకుపోతుంటే విలవిల్లాడిపోయింది. కాబట్టి ఆమె సీత అనిపిస్తుండదు, ఆమె కోసం శోకించద్దు, ఆమెను నేను తీసుకొస్తాను. నేను నా నలుగురు మంత్రులు ఇక్కడ కూర్చునుండగా ఇంతలో ఆ స్త్రీ మమ్మల్ని చూచింది, తన ఉత్తరీయాన్ని తీసి అందులో నగలు మూటగట్టి కింద పారవేసింది. నేను ఆ నగలు, ఆ ఉత్తరీయం అంటే పైన ఉన్నటువంటి కండువ, అవన్నీ నేను ఇక్కడే ఉంచాను. అతని దృష్టిలో ఉత్తరీయం అనుకుంటాడు కానీ అది చీర చెంగు అనమాట, అది నీకు పట్టుకొచ్చి ఇస్తాను అనగానే ఇంకా ఆలస్యం ఎందుకు, తొందరగా పట్టుకురా అన్నాడు రాముడు. ఆయనకు ఆత్రం పెరిగిపోయింది. ఇక్కడే కొండ గుహలో దాచాను, ఉత్తరీయం దాచాను, నగలు దాచాను అనగానే ఇంక ఇప్పుడు చూసి తీరాలి వెంటనే అనుకున్న రాముడు వద్దొద్దు ఆలస్యం చేయకూడదు తక్షణం పట్టుకురా అన్నాడు. వెంటనే సుగ్రీవుడు స్వయముగా వెళ్ళాట అక్కడికి, ఇతరులను పంపల తానే వెళ్ళాడు. రాముడి పని చెయ్యాలి, అందులో రామపత్ని యొక్క నగలు, రామపత్నికి సంబంధించినటువంటి చీర అది, ఏ హనుమంతుడో తెమ్మన్నా తెస్తారు కానీ భక్తి వల్ల రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల రాముడితో స్నేహం ఏర్పడడం వల్ల తానే తెచ్చాట. అదన్నమాట ఔచిత్యం అండి. అక్కడ ఉన్నవాళ్ళంతా గొప్పవాళ్ళే, ఎవరు తక్కువవాళ్ళు కదా, హనుమంతుడే సామాన్యుడా. అయినా ఇప్పుడు హనుమంతుడు ఆయనకి సేవకుడు కానీ రాజు. ఈయన రాజుగారి దగ్గరికి, రాజుగారి పత్నికి సంబంధించినవి మళ్ళీ ఇంకో రాజే దేవాలు అనుకుని తానే వెళ్ళాడు. ఆ పక్కనే ఒక కొండ గుహ ఉన్నది, అందులోకి ఎవడు మానవ మాత్రుడే కాదు వానరులు కూడా ఓ మాదిరి వాడు వెళ్ళలేరు. అంత చోట జాగ్రత్తగా రెండవ గంటి వాడికి తెలియకుండా టాప్ సీక్రెట్గా తెచ్చాడు, లాకర్లో భద్రపరిచాడు. అసలు సిసలైన ఒరిజినల్ లాకర్ అన్నమాట. అక్కడ పెట్టినటువంటి మూట బయటికి పట్టుకొచ్చాడు, పట్టుకొచ్చి రాముడి ముందు పెట్టాడు. ఇదిగో సీతాదేవి జార విడిచిన నగల మూట, ఆ స్త్రీ సీత అయితే ఈ నగలు నీవవునో కాదో గుర్తుపట్టు, ఈ నగలు సీతవేనా కాదా అనగానే రాముడు చూశాడు. చూడగానే హా ప్రియ అంటూ కిందపడి స్పృహ తప్పిపోయాడు. ఆ తర్వాత వాటిని హృదయానికి హత్తుకున్నాడు. రాముడికి తెలుస్తోంది తెలియటం లేదు. ఎందువల్ల ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే కన్నీరు ఎక్కువైపోతుంది, ఉద్వేగం కలుగుతోంది మనస్సునకు. అందువల్ల ఈ కన్నీటి వల్ల అవి సీతవే అయినప్పటికీ మళ్ళీ కావేమో అని ఒక సంశయం. అందువల్ల ఆయన కాసేపు ఏడ్చి బుస కొట్టినట్టుగా నిట్టూర్పులు విడిచి లక్ష్మణుడికేసి తిరిగి, లక్ష్మణ ఈ శరీర ఆభరణాలు చూడు, ఈ ఉత్తరీయం చూడు, రావణుడు తీసుకుపోతున్నప్పుడు జానకే వదిలి ఉంటుంది కదా ఇవి, ఈ నగలు ఆవిడ పైనుంచి కిందకి వేసింది అయినా పగలలేదు, ఎందుకంటే కింద పచ్చిక బయలు ఉంది, ఇక్కడ మంచి పచ్చగడ్డి బయలులో పడ్డం వల్ల ఒక్క నగ కూడా దెబ్బతినలేదటండి. సీతాదేవి నగలను దెబ్బతినిస్తుంది ఆ భూదేవి, అందుకే భూదేవి అక్కడ నగలు ఆవిడ వరవేస్తుంటే బాగా పచ్చగడ్డి సృష్టించింది అని తులసీదాస్ గారు చమత్కారం చేశారు. అది నిజం కూడా, భూపుత్రి కదా ఈవిడ, పంచభూతాలు అమ్మవారికి సాయం చేస్తాయి. ప్రస్తుతం రావణాసురుడు చావాలి కాబట్టి ఆ విషయం రాముడికి చెప్పకుండా మిగతా వాళ్ళు దాచారు తప్ప, మిగతా అన్ని విషయాల్లో సీతకి ప్రకృతి ప్రపంచం అనుకూలమే. అందుకే ఆవిడ వేసిన నగలు పచ్చిక బయ్యల్లో పడ్డాయి, అందుకే అవి ఏమీ చెక్కు చెదరలేదు. అందుకే ఇక్కడ సుస్పష్టంగా చెప్పాడు, శాద్వలిన్యాం శాద్వలములందు అంటే మంచి పైకి లేచినటువంటి గరికలో పడ్డాయి. ఈమె ఆభరణాలే కదా అని ఏడుస్తూ ఉంటే లక్ష్మణుడు ఆభరణాలు చూశాడు. ఈ శ్లోకం తప్పనిసరిగా రోజు చదువుకోవాల్సిన శ్లోకం, అసలు లక్ష్మణుడి యొక్క క్యారెక్టర్ తెలియజేసే శ్లోకం ఇది. ఎంత మంచి మాట అన్నాడండి ఆయన. ఈ నగలు చూసి రాముడితో ఆయన ఏమన్నాడో తెలుసా, నాగల్ జానామికేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. నేను అంటే బాగా అర్థమైందని కొట్టుంటాను మీరు, లేదా ఏదో శ్లోకం చదివేశారు కదా అని అయినా కొట్టుంటాను. రెండింట్లో ఏదైనా పర్వాలేదు. ఆ నగల్లో చెవులకు పెట్టుకునే కుండలములు ఉన్నాయి, ఈ భుజములకు భుజకీర్తులు అని పెట్టుకుంటారు, వాటిని ఏమంటారు కేయూరములు అంటారు. ఇప్పటికి కూడా కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు వంకీలు అని, చూసారా. ఈ భుజకీర్తులు ఎవరివో నాకు తెలియదు, అవి సీతవా కాదా నేను చెప్పలేను. ఈ చెవులుకున్న కుండలములు సీతవో ఇంకొకరివో అవి నాకు తెలియదు. కానీ రెండింటిని మాత్రం నేను గుర్తుపడతాను. ఏమిటవి? పాద నూపురములు, కాళ్ళకున్న నూపురములు మాత్రం సీతవే. ఇవి గ్యారంటీగా సీతవే. నూపురేత్వ అభిజానామి. జానామి అంటే ఎరుగుదును, అభిజానామి అంటే స్పష్టంగా ఎరుగుదును, గ్యారంటీగా ఎరుగుదును నేను. ఈ నూపురములు సీతవే. ఎందుకట? నిత్యం పాదాభివందనాత్ రోజు నేను పాదాలకి నమస్కరిస్తాను గనక. సీతాదేవి ఆయనకి తల్లి, అంతకంటే ఎక్కువ. అన్నగారు తండ్రి, అన్నగారి భార్య వదిన తల్లిగా భావించి నిత్యం పాదాలకు దండం పెడతాడు. రోజు పాద నమస్కారం చేస్తాడు. రోజు పాదాలకు దండం పెట్టినప్పుడు పాదాలకు ఏముంటాయి? పాదాలకు నూపురాలు ఉంటాయి. కనుక ఈ నూపురములు నేను గుర్తుపెట్టేశాను, ఇవి సీతవే అన్నాడు ఆయన. ఈ ఒక్క శ్లోకంలో ఎంత గొప్ప శక్తి ఉందో తెలిసిన మీకు? సీత ఆయనకు వదిన, వదిన గారి ముఖాన్ని సూటిగా స్పష్టంగా ఎప్పుడూ చూడలేదట. ఎందుకంటే నవయౌవనంలో ఉన్న తల్లి వంటి సీతని ఒకవేళ పొరపాటున ఏదన్నా పిచ్చి దృష్టితో చూస్తామేమో, మానవులం కదా. అందువల్ల తల్లికి పాద నమస్కారమే చెయ్యాలి అని ఆవిడ ముఖం చూడకుండా పాదాలకి నమస్కరించేవాట ఆయన. ఇది అన్నభార్య వదినని చూడవలసిన విధానం. కన్న తల్లి కంటే ఎక్కువగా చూశాడు ఆయన. సంస్కారవంతులు పరస్త్రీని యగాదిగా చూడరట, పాదాల వంకే చూస్తారట. లక్ష్మణుడు ఎంత శీలవంతుడు ఆలోచించండి మరి. నాహంజానామి కేయూరే, నాహంజానామి కుండలే, నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ అన్నాడు ఆయన. అందువల్లే లక్ష్మణుడు అంటే అంత అభిమానం సీతకి, లక్ష్మణుడు అంటే అంత అభిమానం రాముడికి. మా అమ్మ ఆవిడ, ఆవిడ పాదాలు తప్ప నేను సరిగ్గా చూడలేదు. లేకపోతే ఇప్పుడు రోజు ఆవిడని కేసు చూసాడండి అనుకుందాం, అప్పుడు భుజకీర్తులు తెలియవా? ఎందుకని అడవికి వచ్చేటప్పుడు ఆవిడ భుజకీర్తులు ధరించింది, కొండలములు ధరించింది, మెడలో మంగళసూత్రం ఉన్నది. ఇవన్నీ ఆయన యగాదిగా చూచి ఏమండోయ్ ఇవి ఆవిడవేనండోయ్ అనొచ్చుగా అంటే ఆవిడ అంత యగాదిగా చూడలేదన్నమాట. కేవలం పాద నమస్కారమే చేశాడన్నమాట. అందువల్లే పాదాలు కొన్న నూపురములే గుర్తుపెట్టాను అన్నాడు ఆయన. తద్వారా ఇవి సీతవే, సందేహము లేదు ఈవిడ సీతే అని చెప్పేశాడు. ఆ వెళ్ళిన ఆవిడ సీతయే, ఆ ఎత్తుకుపోయినవాడు రాక్షసుడు రావణుడే. అప్పుడు వెంటనే సుగ్రీవుడితో రామచంద్రుడు, సుగ్రీవ ఇప్పుడు విషయం అర్థమయ్యింది, లక్ష్మణుడు చెప్పాక ఇది ఫైనల్ అనగా సీతయే అపహరింపబడినది. దుర్మార్గుడైన ఆ రాక్షసుడు రావణుడు అపహరించకపోయిన ఆ సీతను చూచానన్నావు, ఆమె ఎలా ఉంది, ఏ దుక్కుకెళ్ళింది, ఆ క్రూరాత్ముడికి ఎవడు తోడున్నారు అనగా అప్పుడు ఆయన, రామ నేను కూడా ఇప్పుడు జరిగిపోయింది తెలుసుకుని దుఃఖిస్తున్నాను. కన్నీళ్లు పెట్టుకున్నాడు పాపం సుగ్రీవుడికి రాముడు చూడగానే ఎక్కడైనా దుఃఖం వచ్చేసింది అనమాట. మిత్రులు అయ్యారు కదా, అందులో రామచంద్రుడి యొక్క దుఃఖం చూశాక ఎవడు మాత్రం దుఃఖించకుండా ఉంటాడండి. రాళ్ళు ఏడ్చేయట, రాళ్ళు కరిగిపోయి ఏడ్చేయన్నారు, చెట్లు కూడా ఏడ్చేయట, ఆకాశం కూడా ఏడ్చిందిట. అటువంటిది రాముడిని చూసి సుగ్రీవుడు లాంటి వాడు ఏడవడంలో ఆశ్చర్యం ఉంది. మహాత్మా వాడు ఎక్కడవాడో ఏ వంశమో నాకు సరిగ్గా తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఈ దక్షిణ దిక్కుగా మాత్రం వెళ్ళాడు. కానీ నేను ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అక్కడ భయం అంటే ఆయన ఉద్దేశం రాముడికి భయమని కాదు, ఇక నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు. ఆ రావణుండి సపరివారంగా హతమార్చేద్దాం మనం, నిన్ను సంతోషపరిచి నీ సీతని నీకు అప్పగిస్తాను, దైన్యం విడిచిపెట్టు అని రెండు చేతులు జోడించాడు. ఇద్దరూ స్థిమితపడ్డారు, ఒకరినొకరు కౌగులించుకున్నారు. సుగ్రీవా ఇప్పుడు నువ్వు ఆదరాభిమానాలతో చెప్పిన ఈ మాట వల్ల నాకు సీత దక్కినట్టే అనిపిస్తున్నది. కానీ రావణాసురుడి యొక్క జాడ తెలుసుకోవడానికి, సమాచారం తెలుసుకోవడానికి మాత్రం మనం ప్రయత్నించాలి. వానర శ్రేష్ట, ఆ ప్రయత్నం నువ్వు చెయ్యాలి. నువ్వు ఆ పని చేసే ముందు నేను నీకు మాట ఇస్తున్నాను, వాలిని తప్పక చంపుతానని మాట ఇస్తున్నాను నేను అనగానే ఇక సుగ్రీవుడికి వాలి చచ్చిపోయినట్టు అనిపించింది. అండి రాముడిని చూడగానే ధైర్యం వచ్చింది. ఇప్పుడు రాముడు ఏమన్నాడు, వాలిని చంపుతానన్నాడు. చంపుతానంటేనే చాలు, కొంతమంది నామినేషన్ వేసిన తర్వాత గ్యారంటీగా ఇంట్లో నెగ్గుతామని గుండెలు వచ్చి చేసి కూర్చుంటారు. అది చెప్పలేము, కానీ ఇది మాత్రం రాముడు మాట ఇస్తే జరిగి తీరుతుందనే నమ్మకంతో గుండెల మీద చేసుకుని ధైర్యం పొందాడు. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను విను. మీ వంశం రఘువంశం, సుప్రసిద్ధ వంశం, మీ వంశం వాళ్ళు మాట ఇస్తే ఆ మాట ఇంకొకటి అవ్వదు, అనగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, ఆ మాట తప్పడం అనేది ఉండదు. రామచంద్ర, మా అన్న వాలి నా భార్యను లాక్కున్నాడు, నన్ను తన్నాడు, అవమానించాడు. అతడి మీద భయంతో నేను ఈ ఋష్యమూక పర్వతం మీద తాక్కున్నాను. ఇందాక నువ్వు వచ్చినప్పుడు మలయ పర్వతం మీదకి దూకాను, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే వాడంటే భయంతో, అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు, మళ్ళీ జంపే, ఎందుకంటే మలయ పర్వతం మీద ఉంటే భయం. రాముడు పక్కనున్నా, ఇప్పుడు రాముడు మాటిచ్చాక కదా ఆయనకి ధైర్యం వచ్చింది, స్నేహం అయ్యాక కదా ధైర్యం వచ్చింది, అందుకని ఈలోపు గుండెదడ వల్ల అటు ఇటు తిరిగాడనమాట. ఇప్పుడు తిరిగి నేను ఈ ఋష్యమూక పర్వతం మీద ఎందుకున్నానంటే ఇక్కడికి వాలి రాలేడు గనక. ఓ సర్వలోక శరణ్య, నువ్వు ప్రపంచంలో ఎవరికైనా భయం ఇస్తావు, అటువంటి నీ అనుగ్రహం నాకు లభించింది, కాబట్టి నాకు ఇక వాలి వల్ల రవ్వంత కూడా భయం లేదు అనగానే ఇప్పుడు రాముడేమన్నాడు, నేను మాటిచ్చాను కదా ఆ మాట నిలబెట్టుకుంటాను. సుగ్రీవ, మిత్రుడికి మరొక మిత్రుడు చేసే సహకారం సహకారం అనిపించుకోదు, ధర్మము అనిపించుకుంటుందట. ఒక మిత్రుడు మరొక మిత్రుడికి ఏదన్నా సహాయం చేస్తే దాన్ని స్నేహం అంటాము తప్ప సహాయం అనం, అదొక ధర్మమే. ఇప్పుడు నా బాణాలు చూసావు కదా, ఇది నా అమ్ముల పొది, నాకు రెండు వైపుల రెండు అమ్ముల పొదులు ఉన్నాయి, ఇందులో బాణములు ఉన్నాయి. ఈ బాణములు కార్తికేయ వనోద్భూతా, కార్తికేయుడు హిమాలయాల్లో ఉన్న వనములో తయారైన బాణములు, అంటే కుమారస్వామికి ఒకప్పుడు శివుని ద్వారా ఇవ్వబడిన బాణములు ఇప్పుడు చెప్పాడు ఆయన. కార్తికేయ వనములో పుట్టినవి అంటే ఈశ్వరుడు కుమారస్వామికి ఇచ్చిన బాణములే అని చెప్పాలన్నమాట. కార్తికేయ వనములో ఉద్భవించాయి ఇవి, అభేద్యములు, వీటిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. మరి రాముడికి వైకుంఠం నుంచి తెచ్చిన బాణాలు కాకుండా ఇవి ఎందుకు అవసరం అంటే, భూమి మీద ఉన్నంత వరకు మానవులకి ఇలాంటి వరాలు కావాలి కనుక మానవ రూపంలో ఉన్నప్పుడు ఆ బాణాలు సేకరించేట. ఈ బాణములు వేశామంటే ఇక అవతలి వాడు తిరిగి జీవించటం అసంభవం, లక్ష్యమును ఛేదించి కానీ ఈ బాణములు వెనక్కి తిరిగి రావు. ఈ బాణములు అంత గొప్పవి అని పలుకుతూ ఉండగానే సుగ్రీవుడి కంఠం ఒక్కసారిగా గద్గదమైపోయింది, కన్నీళ్ళు వచ్చాయి. ఎంతో పూర్వమే ఆయన, రాముడిని నీకేం శోకం అవసరం లేదు, నేను నీ భార్యను వెతికి తీసుకొస్తాను, ధైర్యంగా ఉండని చెప్పాడు కదా, ఇప్పుడు తాను ఏడవడం బాగుండదు అనుకుని మళ్ళీ కన్నీళ్ళు ఆపుకొని తుడుచుకొని రాముడితో, ఎన్ని బాధలు పడ్డాను రామచంద్ర, నేను ఒకప్పుడు యువరాజుని, ఆ యువరాజ పదవి నుంచి వారి నన్ను తొలగించి గెంటి వేశాడు, తన్నాడు, చితక్కొట్టాడు, చంపడానికి సిద్ధపడ్డాడు, నేను ఇక్కడ దాక్కుంటూ ఉంటే నన్ను చంపడానికి కొంతమంది వానరుల్ని పంపాడు, అయితే నేను ఒక్క వాలిని తప్ప మిగతా వాళ్ళు ఎవరినైనా సరే చితక్కొట్టగలను గనక నా మీదకి వాలి పంపిన వాళ్ళందరినీ చంపి ఇక్కడ పారేశారు. చూడుగో బహుశస్తత్ప్రయుక్తాశ్చ వానరా నిహతామయ్యా, ఇక్కడ చచ్చిపడున్న ఈ వానరులంతా వాలి పంపగా నా మీదకి యుద్ధానికి వచ్చిన వాళ్లే, నా చేతిలో చచ్చి ఇక్కడ పడిన వారే, అంటే అంతమందిని చంపేట ఆయన కూడా. దీన్ని బట్టి వాలి తాను ఋష్యమూక పర్వతం మీదకి రాలేకపోయినా ఎంతోమందిని చంపడానికి పంపుతూనే ఉన్నాడు సుగ్రీవుడి మీదకి. ఆ సమయంలో సుగ్రీవుడే వాళ్ళని చంపేట, వీళ్ళెవరూ సాయం చేయలేకపోయారు, హనుమంతుడు అక్కడ ఉన్నాడు కానీ సాయం చేయలేదు. చాలామందికి ఈ విషయంలో అనుమానం, హనుమంతుడికి తన బలం తనకి తెలియదు అనే విషయం ఎంతో నిజమే అందులో, కానీ అదే కాదట. రాముడిని మొట్టమొదటిసారిగా ఆయన చూసే వరకు ఆయనలో ఉన్న శక్తులు విజృంభించవు అని ఆయనకు ఒక వరం ఉన్నది. అందుకే రాముడిని చూసిన ఈ క్షణం నుంచే ఆయనలో తన శక్తులన్నీ తిరిగి విజృంభించాయి, తన శక్తులు తన గుర్తుకొచ్చాయి, కాబట్టే శరీరం పెంచి రాముడిని అక్కడికి తీసుకొచ్చాడు. అంతకుపూర్వం ఉన్న శక్తులకి ఇప్పుడున్న శక్తులకి మార్పు వచ్చిందనమాట. ఆయన ఇంకోటి కూడా, హనుమంతుడికి ఒక లక్షణం ఉంది, నువ్వు ఈ పని చెయ్యి అంటేనే చేస్తాడు, అనవసరంగా వేలు పెట్టడం. సుగ్రీవుడు ఇంతకాలం హనుమంతుడిని గుర్తించలేదు, గుర్తించి ఈ పని చెయ్యి అంటే చేసేవాడేమో, వాడు నా దగ్గర శిష్యుడు ఉన్నాడండి, వాడి దగ్గర ఏం టాలెంట్ ఉందో తెలుసుకుని చెబితే చేస్తాడు, కానీ లేకపోతే వాడు అంతా వాడు చేయడు, లేకపోతే ఒత్తప్పుడు వాడు కూడా అలా స్తబ్దంగా పడి ఉంటాడు. ఎవరైనా నీ కంప్యూటర్ వచ్చాంటే వచ్చండి, నువ్వు టెలిఫోన్లో నేను చదివే వాటిని రికార్డ్ చేస్తావంటే చేయగలనండి, దీనికి ఎవరు రావక్కర్లేదండి అంటాడు. అంతేగాని మనం అడగకపోతే మళ్ళీ కెమెరా మనం వచ్చేదాకా వాడికి ఇక్కురు మండనమాట. హనుమంతుడు కూడా అంతే, హనుమంతుడిని అడగాలి ఎవరైనా, మనం కూడా అంతే, హనుమా మాకు ఈ పని చేసి పెట్టినట్టే చేసి పెడతాడు కదా, లేకపోతే ఆయన ఎందుకు చేస్తాడు, ఈ పాకిస్తాన్ వాళ్ళు చెతక్కొట్టి మాకు తిరిగి మా బార్డర్ ఇప్పించంటే ఇప్పిస్తాడు, మీరు అడగరు ఆయన ఇవ్వడం, మనం గట్టిగా అడిగితే గ్యారంటీగా ఇస్తాడంటే. హనుమంతునికి ఉన్న ఒకే ఒక్క లక్షణం, అడగాలి. అడగంతే అమ్మైనా పెట్టదు, ఆయన పెట్టదు. ఈ విధంగా ఎంతోమంది నేను చంపాను. ఇక అక్కడి నుంచి నాకు ఎవరైనా ఇక్కడికి వస్తే వారు వాలి పంపగా నా మీదకు యుద్ధమునకు వస్తున్న వారేమో అని నాకు శంక. అందుకే మిమ్మల్ని కూడా చూచి, మీ ధనుస్సులు చూచి, మీ ఆకారం చూచి శంకించాను. కష్టాల్లో ఉన్నవాళ్ళు, శత్రువు వల్ల భయపడుతున్న వాళ్ళు ప్రతి సంఘటనకు ఉలిక్కిపడతారు. అదే నా పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, గట్టిగా కొమ్మ డామ్మని పైనుంచి కిందకు పడితే అమ్మో వాలి అనుకుంటూ ఉంటాను నేను. రామ, ఇది నా గొడవ సంక్షిప్తంగా చెప్పాను. ఇక నువ్వు వచ్చావు, శోకార్తుడై ఉన్న నాకు ఆ శోకం తొలగిపోతుంది. మిత్రుడు ఒక్కడు కదా పరమ భయంకరమైన దుఃఖమును తొలగించి జీవులను రక్షించేవాడు అనగానే రాముడు చాలా టెక్నిక్గా, మిత్రమ సుగ్రీవ, నీకు వాలికి వైరం ఏర్పడడానికి అసలు ఏదో కారణం ఉండాలిగా. ఏ కారణము వల్ల మీ అన్నదమ్ముల మధ్యలో తగాదా బయలుదేరింది అది నాకు చెప్పు. మీ వైర కారణం తెలుసుకుంటే అప్పుడు నేను ఏం చేయాలో ఆలోచిస్తాను. అది కూడా ఏమిట, అనంతరం విధాస్యామి సంప్రదార్య బలాబలం. మీ వైర కారణం తెలుసుకున్నాక మీ బలాబలాలు తెలుసుకుని ఏం చేయాలో చేస్తాం. ఇందులో ఉందండి అసలు తెలివితేటలు. బలాబలం అంటే మీ బలాబలాలు తెలుసుకుంటానని ఒక అర్థం, రెండోది బలాబలం అంటే మీ బలాబలాలు కాదు, మీ బలం ఎంత ఎవరిది ఎక్కువైతేనే తక్కువైతేనే నాకెందుకు, ఎవరి తప్పు ఎక్కువ ఉందో తెలుసుకుంటాను. నువ్వు ఇప్పుడు అసలు విషయం చెబుతావు, నాకు వాలికి ఈ కారణము వలన తగాదా వచ్చింది అని నువ్వు చెబుతావుగా. అలా చెప్పగానే అప్పుడు ఈ తప్పు వాలిదా లేక సుగ్రీవుడిదా, ఎవరి వైపు ఎక్కువ అపరాధం ఉన్నది, ఎవరి వైపు ఎక్కువ నిరపరాధత్వం ఉన్నదో తెలుసుకుంటాను. వాలి తప్పు ఎక్కువైతే వాడిని చంపుతాను, నీ తప్పు ఎక్కువైతే నిన్ను వాలిని సర్ది చెప్పి కలుపుతానని అంతరార్థం. అది ఆయన ఏమి తొందరపడి చంపేయడు కదా. చంపడం అంటే దుష్టత్వం చంపడం తప్ప మనిషిని చంపడం కాదు కదా. అందువల్ల ఆయన చెప్పకుండానే, నువ్వు చెప్పు విషయం, చెప్పిన దాన్ని బట్టి ఎవరి తప్పో తెలుస్తుంది నాకు తెలిసి, నీలో తప్పు ఎక్కువ ఉందనుకో వాలిని పిలిచి, వాలి తమ్ముడే కదా తప్పు చేశాడు ఇంకా చెయ్యడు నేను చెబుతున్నాను మీ ఇద్దరు కలిసి ఉండండి అంటాను. వాలి నా మాట వినడానికి ఒక అర్థం అన్నమాట. ఒకవేళ వాలి అపరాధం తీవ్రం, నీ అపరాధం స్వల్పమైతే అప్పుడు ఇహవాలి బతకడం. ఆ శ్లోకం అంత అంతరార్థంతో కూడినది. లేకపోతే రాముడు లాంటి వాడు వెనక ముందు చూడకుండా చంపారేస్తాను వాళ్ళని అంటాడా. అసలు ఏం తెలియదు కదా ఆయనకి, వాలి గురించి తెలియదు, సుగ్రీవుడి గురించి తెలియదు, ఎవరు తప్పో తెలియదు, తెలియకుండా ఎందుకంటాడు. అందుకనే ఆయన బలాబలములు తెలుసుకుని ఎలా చెయ్యాలో అలా చేస్తానన్నాడు తప్ప, అక్కడ చంపడం అంటే మనం అనుకున్న ఈ వధ కాదన్నమాట. సంస్కృతంలో ఇలాంటి అర్థాలు చాలా ఉంటాయి. ఇప్పుడు అసలు విషయం చెప్పడానికి సిద్ధపడ్డాడు సుగ్రీవుడు. వాలి నామ మమ భ్రాత జ్యేష్ఠ శత్రు నిషూదన పితుర్బహుమతో నిత్యం మమాపిచ తథాపుర. వృక్షరథుడు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయనే ఈ వానరులకు రాజు, మా తండ్రి. ఆ వృక్షరథుడికి మేము ఇద్దరం కొడుకులం. ఇంద్రుడి వరం వల్ల మా అన్నయ్య మా జ్యేష్ఠ భ్రాత వాలి పుట్టాడు. సుగ్రీవుడు అనేవాడిని రెండో వాడిని నేను, సూర్యభగవానుడి యొక్క వరంతో నేను పుట్టాను. మా అన్నయ్య మా నాన్నగారిని ఎంతో ప్రేమగా చూసేవాడు. నాకు కూడా మా అన్నయ్య మీద ప్రేమ, అతనికి కూడా ఈ వైరం ఏర్పడడానికి ముందు నేనంటే ప్రేమే. మేమిద్దరం కూడా చాలా ఐకవత్యంతో బతికిన వాళ్ళమే, కర్మగాలిలో తగాదా పడ్డం కానీ అసలు మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం, అలా కలిసాం, అలా ఉండేవాడు. కాలాన్ని ఎవరే దాటలేం కదా, కాలాన్ని ఎవ్వరూ దాటలేరు. కాలోహి దురతిక్రమ, కాలప్రభావంతో మా తండ్రి గారు శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయారు. అప్పుడు మా అన్నయ్య రాజు అయ్యాడు, నేను యువరాజునై సేవకుడినై అతనికి సేవ చేసేవాడిని. మా అన్న మహాపరాక్రమవంతుడు, ఇంతాంతాన్ని చెప్పడానికి వీలు కానంత బలవంతుడు ఆయన. ఆయన గుద్దితే కొండలు పగిలిపోతాయి, ఆయన దెబ్బకి చెట్లు పిండైపోతాయి, సముద్రాలు అల్లకల్లోలమవుతాయి. అంతటి వీరుడు, మహావీరుడు మా వాలి. ఇలా ఉండగా ఓసారి తమాషా జరిగింది. మయుడు అని ఒక దానవుడు ఉన్నాడు, వాడు గొప్ప శిల్పి. ఆ మయాసురుడికి ఇద్దరు కొడుకులు, అందులో ఒకటి పేరు మాయావి, వాడు పెద్దవాడు. దుందుభి అన్నవాడు రెండో వాడు. దుందుభికి మాయావి అన్న, అన్నదమ్ములు అన్నమాట మాయావి దుందుభి. ఒక స్త్రీ విషయంలో ఈ వాలికి మాయావికి తగాద వచ్చింది. ఈ విషయం తక్కిన పురాణాల్లో చెప్పారు. ఓ అందగత్తె ఉండేదిట, ఆ అందగత్తె వాలిని వరించింది, ఆ అందగత్తెని మాయావి వరించాడు. ఎక్కడొచ్చిన ఆడవాళ్ళతోటే గొడవ పాపం. ఏం వాళ్ళు ఏదో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, వాళ్ళ ఇష్టం కదా. ఈ దుర్మార్గుడికి ఎందుకు చెప్పండి? స్త్రీలకి స్వేచ్ఛ లేకుండా చేసేశారు కొంతమంది దౌర్భాగ్యులు. స్త్రీలు తమకిష్టం వాడిని, వాడిని నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటారు. అది కూడా తల్లిదండ్రుల యొక్క అనుజ్ఞతో ఓ మంచివాడిని చూసి చేసుకుంటే సంతోషమే. ఇప్పుడు ఒక సుందరి ఉంది, ఆ సుందరికి వాలంటే ఇష్టం. వారి నిజంగా ఆ రోజుల్లో సద్గుణ సంపన్నుడే, అందుకని అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందిట. ఇది మాయావి గొళ్ళు మండిపోయింది. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటే వాడు వెంట వెళ్ళిపోతావా అన్నాడు. అది గొడవ. ఈ విధంగా ఒక సుందరీమణి కారణముగా వారిద్దరికీ మధ్యలో తగాదా వచ్చింది. అందుకే ఇక్కడ కూడా తేనతస్య మహద్వైరం స్త్రీకృతం విశృతం పుర. ఒక స్త్రీ వల్ల ఇద్దరికీ తగాదా వచ్చిందని ఆ రోజుల్లో కథలు కథలుగా చెప్పుకునేవారు. ఒకరోజున ఈ మాయావి అర్ధరాత్రి వేళ కిష్కింద దగ్గరకు వచ్చాడు. ఆ కిష్కింద నగరానికి పెద్ద సింహద్వారం ఉన్నది. అప్పట్లో ఈ కట్టేవాళ్ళు ఉండేవారే మేస్త్రులు, గోడలు బాగా కట్టేవారు. ఇప్పుడు స్లాబ్ వేస్తే ఆ స్లాబ్లోంచి నీళ్ళు కింద కారిపోతున్నాయి, స్లాబ్లోంచి. ఆ రోజుల్లో కిష్కింద నగరానికి సింహద్వారం దగ్గరకు వచ్చి దబ మాయావి కొడితే కూడా ఆ ద్వారం రవ్వంత చెక్కు చెదరలేదు. అందుకు చెబుతాను అనమాట, అలా ఉండాలి గేట్ అంటే. ఆ గేటు తన్ని అరిచాడు, తలుపులు తీసుకుని లోపలికి రావడం కుదరలేదు వాడికి. అది గర్జిస్తూ ఏమన్నాడు, ఏయ్ వాలి రారా నాతో యుద్ధానికి, నీకు ధైర్యం ఉంటే అన్నట్ట. దాంతో గాఢ నిద్రలో ఉన్న వాలి ఉలిక్కిపడి లేచాడు, సుగ్రీవుడు లేచాడు. వెంటనే వాలి వాడి సంగతి ఏమిటో చూస్తాను, ఈ మాయావి సంగతి నిద్రపోతుంటే రాత్రివేళ బస్తీ మేసవాలంటాడా, వీడికి శాస్తి చేస్తాను, వీడు నాస్తి అయ్యేలా చేస్తాను అని అమాంతంగా బయలుదేరితే పాపం తమ్ముడు గనక సుగ్రీవుడు వెంటబడి, అన్నయ్య వద్దొద్దొద్దొద్దు నా మాట విని, అర్ధరాత్రి వాళ్ళు ఎందుకన్నట్ట, ఆడవాళ్ళు వద్దన్న వినిపించుకోకుండా, ఆడేమిటి మగేమిటి నిద్రపోతుండగా మన వచ్చి వీడు ఎవడో డిస్టర్బ్ చేస్తాడా, వీడి సంగతి ఏమిటో చూస్తానని వచ్చాడు ఆయన. వాలి మహాపరాక్రమవంతుడు. ఆయన అర్ధరాత్రి వచ్చినా అపరాత్రులు వచ్చినా అవతల వాడు ఎటువంటి వాడు వచ్చినా లెక్క లేదు జమాలేదు ఆయనకి. అందుకే వస్తూ ఉంటే ప్రేమతో ఈ సుగ్రీవుడు కూడా వెంటబడ్డాడు. తమ్ముడు కదా అందుకని తమ్ముడు కూడా వెంట వెళ్ళాడు. ఈ అన్నదమ్ములిద్దరూ మహాపరాక్రమవంతులు ఆ సింహద్వారం తీసుకుని బయటకు వస్తూ ఉంటే మాయావి అప్పటిదాకా అరిచాడు కానీ వాడు మత్తు దిగిపోయింది, వాడికి హడలు వచ్చింది. అసలే వాలి మహాపరాక్రమవంతుడు వాడు చూస్తేనే భయం వేస్తుంది. పైగా వాలి వెనకాతల ఇంచుమించు వాలి వలే ఉన్నటువంటి సుగ్రీవుడు కూడా కనపడ్డాడు. అన్నదమ్ములు చూడడంతో వాడు 1 2 3 అని పరిగెత్తడం మొదలెట్టాడు, పరుగు పందెం మొదలెట్టాడు. వాడు పారిపోతూ ఉంటే వాలి సుగ్రీవులు వెంటాడారు. అన్నయ్య వెనకపోదామంటే వినిపించుకోలేదట వాలి. ఇద్దరూ కలిసి పరిగెత్తారు. వాడు అలా పరిగెత్తి పరిగెత్తి కొంత దూరం వెళ్ళాక ఓ పెద్ద భూగృహం బిలం ఉంది, కొండ బిలం. ఆ బిలంలోకి దూరిపోయాడు. ఆ బిలం ఏంటంటే ఇలా డౌన్లో ఉంటుందన్నమాట, ఎత్తు కొండ, కొండ కింద బిలం. ఆ బిలంలోకి ప్రవేశించి పారిపోయాడు. అప్పుడు వాలి పళ్ళు పటపట కొరుకుతూ, సోదర నువ్వెక్కడే ఉండు, నేను ఆ బిలంలో ప్రవేశిస్తాను, ఆ దౌర్భాగ్యుణ్ణి వెతికి పట్టుకుంటాను, తుక్కు తుక్కు చేసి చంపేస్తాను వాడిని, నా ముష్టిఘాతములతో వాడి శరీరం పిండి పిండి చేసి చంపేస్తాను, నువ్వు ఇక్కడే ఉండంటే. లేదన్నయ్యా నువ్వు అక్కడే పెడితే నాకు భయం, నేను వస్తాను అన్నాడు పాపం సుగ్రీవుడు. నిజంగా తప్పులు వాలిదే, వస్తానన్నవాడిని వద్దన్నాడు. వద్దని ఏమన్నాడు తెలుసా, ఇక్కడే ఉండు. పైగా శాసయత్వాతు మాం పద్భ్యాం ప్రవివేశ బిలం మహత్వం, శాపయత్వా మాం పద్భ్యాం అన్నాడు, నా పాదాల మీద ఒట్టు నువ్వు ఇక్కడే ఉండు అన్నట్ట. నా కాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను ఇక్కడే ఉండు. ఏది నా కాళ్ళు పట్టుకో అని పట్టుకోమని, నా పాదాల మీద ఒట్టెట్టు, ఎట్టి పరిస్థితుల్లో లోపల రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. మరి పాపం పాదాల మీద, అన్నగారి పాదాల మీద ఒట్టు పెట్టుకుని నేను రానని మాట ఇచ్చాడు కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయాడు ఆయన. సరే ఇంకా అన్నగారు ఒట్టు పెట్టుకుని, పైగా ఒట్టు పెట్టించుకొని గట్టు మీదే ఉండు అని అట్టే పెట్టడం వల్ల సుగ్రీవుడేమో బయట ఉండిపోయాడు, వాలి లోపలికి ప్రవేశించాడు. వాలి లోపలికి ప్రవేశించాక సుగ్రీవుడు అలాగే బయట కాపలాకి వస్తూ కూర్చుండిపోయాట. సంవత్సరం గడిచిపోయింది, అక్కడ లోపల నుంచి ఆయన రాడు, ఈయన బయటే ఉన్నాడు. ఏదో కొండ దగ్గర అన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి పళ్ళు తింటూ బతికేశాడు అనుకోండి, వాడు వానరులు కనుక లేకపోతే మాదిరివాడు బయట వన్ ఇయర్ ఉండాలంటే ఎంత కష్టం. సంవత్సరం వరకు అలాగే ఉన్న మా సోదరుడు రాలేదు. నాకేమో లోపల శంక, సోదరుడు మరణించాడేమో అని పాపం బాధపడిపోయట. భరాతరం నచ పశ్యామి పాపాశంకిచమే మన్నగ. సంవత్సరమైనా మా అన్నగారు ఈ కొండ గుహలో నుంచి బయటికి రాలేదు అని నా మనస్సు కీడుని శంకించింది. అతి స్నేహ పాపశంకి, ఎక్కువ స్నేహం ఉంటే ఎవరి మీదైనా ఆ వ్యక్తి మీద మనకి లేనిపోయిన ఆలోచనలు వస్తాయి. అనగా ఏమిటి, ఒక ఆయన తన కొడుకుని బాగా ప్రేమిస్తున్నాడు, ఆ కొడుకు ఆఫీస్కి వెళ్ళి రాత్రి 7 రాకపోతే 6 వచ్చేవాడు 7 రాలేదు, కొంప తీసి ఏదన్నా మ్యాన్ హోల్లో పడ్డా వర్షం వచ్చినప్పుడు, లేక స్కూటర్తో ఎవరినైనా గుద్దాడా, ఏమైందో అని రకరకాల ఆలోచనలు రావు. మరి టైంకి రాకపోతే అదే వెంక పెట్టుకుంటారు ప్రేమ వల్ల. ఒక్కొక్కళ్ళు అయితే ఇంకైతే భర్త ఇంటికి రాకపోతే వాడు ఏమైపోయాడో చచ్చిపోయాడేమో అనిపిస్తుంది. ఒక ఆవిడకి, ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చింది చాలా కాల క్రితం, గురువుగారండి మా ఆయన రాకపోతే నాకు ఒకటే బెంగండి, అదేమిటో తెలియదు, ఒక్క గంట ఆయన రాకపోతే మా ఆయన చచ్చిపోయాడేమో, ఇన్సూరెన్స్ పాలసీ ఎక్కడుందో చెప్పకుండా మరీ వెళ్ళిపోయాడని నాకు బెంగండి, మళ్ళీ కొస వెళ్ళిపోయాడు అనమాట. అందుకని వెళ్ళేటప్పుడు ఏదన్నా ఇచ్చింది ఇచ్చాడు కాదు అనుకుంటూ ఉంటుందట. కాబట్టి ఎవరైనా ఇంట్లోంచి వచ్చే ముందు మీ ఇన్సూరెన్స్ పాలసీలు ఎక్కడున్నాయో బాండ్ పేపర్లు మీ ఆవిడకి ఇచ్చినండి, పాపం ఆవిడకి బెంగ కొంతైనా తగ్గుతుంది. అలాగే మనం దూరం వెళ్ళిపోతున్నప్పుడు దస్తావేజులు అవి ఎక్కడున్నాయో భార్యకి చెప్పండి, ఏటీఎం కార్డులు ఎక్కడున్నాయో చెప్పండి, ఎందుకైనా మంచిది వీలు నమ్మా రాసేయండి. రాస్తే నష్టం ఉంది, మన ఇంటికి వెళ్ళాలని ఆవిడ కోరుకుంటుంది. ఒకవేళ కర్మ కాలితే భార్యామణైనా సుఖపడుతుంది కనీసం. కాబట్టి ఈ ప్రేమ వల్ల శంకలు కలుగుతాయి. నేను కూడా అలాగే శంకిస్తున్నాను. ఇంతలో ఒక రోజున ఏది సంవత్సరం గడిచాక ఆ కొండ గుహలో నుంచి నురగతో కూడిన రక్తం బయటకు వచ్చింది. ఎర్రని నెత్తురు నురగొక్కుంటూ బయటకు వచ్చింది. ఒక్కోసారి అప్పుడే చావు దెబ్బతిని ఎవడైనా చచ్చిపోయినప్పుడు నోట్లోంచి నురగలతో పాటు రక్తం వస్తుంది. ఇదేమిట్రా బాబు అనుకునే లోపు లోపల రాక్షసుల గర్జనలు ధనులు హాహాకారాలు వినపడ్డాయి. అదే సమయంలో మా అన్నయ్య ఆక్రందన వినబడింది. అంటే రాక్షసులు మా అన్న గొంతుని అనుకరించి ఉంటారు బహుశా, లేకపోతే నాకు ఆ కర్మయోగం వల్ల ఆక్రందన మా అన్నగారి ఆక్రందనలా వినపడింది. మిత్రమా రామచంద్ర అని ఇదంతా రాముడు చెబుతున్నాడు సుస్పష్టంగా. ఏం చెప్పను, రాక్షసుల అరుపులు, రక్తం బయటకు వస్తోంది, అన్నగారి హాహాకారాలు వినపడుతున్నాయి. దీన్ని బట్టి నాకేమనుమానం వచ్చిందంటే, మహావీరుడైన మా అన్నగారిని రాక్షసులు మోక ఉమ్మడిగా మీదబడి చంపివేశారేమో అనే అనుమానం వచ్చింది. మా అన్నయ్య చచ్చిపోయాడని భయం కలిగింది. ఈ సమయంలో ఏం చేయాలి, ఈ రాక్షసులు అన్ననే చంపినవాడు నన్ను చంపుతారు, మా నగరానికి వస్తారు, అక్కడ ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తుందేమో అని భయం వేసింది. అది కొండగలం, అంటే కిందకు ఉంటుంది డౌన్లో పాతాళగలం, అందుకని ఒక పెద్ద బండరాయి పైనుంచి దొర్లించి ఈ కొండగలాన్ని మూసేశాను నేను, రాక్షసులు బయటికి రాలేకుండా. డౌన్లోకి దింపడం పెద్ద కష్టం కాదు కదా, అందుకని తోసి పారవేశాను. పెద్ద కొండంత బండతోటి ఆ గుహద్వారాన్ని మూసివేశాను. ఏడుస్తూ అయ్యో అయ్యో అని అన్నయ్య కోసం కుమిలిపోతూ తిరిగి కిష్కిందకు వచ్చాను. ఈ సమాచారాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాలనుకున్నప్పటికీ మా మంత్రులు తెలుసుకుని గట్టిగా అడిగి మొత్తం మీద రహస్యం బయటికి కక్కేశారు. వాళ్ళు మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఏదైనా చెబితే ఇద్దరికి మాత్రమే చెబుతాడు, ఆయన అడిగిన వాడికి అడగని వాడికి. అందువల్ల ఆయనకి ఏదన్నా చెప్పాలంటే మీరు ఆ విషయం పబ్లిక్ చేయాలనుకుంటే చెప్పాలన్నమాట. ఇంకా మీకు ఏ వాట్సాప్ ఏ ఫేస్బుక్ అక్కర్లా, దగ్గర ఉంటాడు. ఇంకా ఆయనకి ఏదైనా చెప్పామంటే అంతే అంతే, అడిగాడా ఈయనకి చెబుతాడు, అడగలేదా ఆయనకి చెబుతాడు. అందువల్ల అడిగిన వానికి అడగని వానికి ఇద్దరికీ మాత్రమే చెప్పే మహానుభావుడు, రహస్యం అంత జాగ్రత్తగా ఉంచుతాడు ఆయన. అందుకని పాప ఆయన నేను ఎప్పటికప్పుడు ఆ పెద్ద ఆయన వచ్చారంటే కొంచెం సీక్రెట్గా ఉంచడానికి ట్రై చేస్తాను అనమాట. ఒక్కసారి ఆయన నోట్లో పడిందంటే ఏం చెప్పక్కర్లా. రెండు ఛానల్స్ తెలుగు వాళ్ళకి సంబంధించిన ఉన్నాయి, ఆ దరిద్రపు ఛానల్స్ రెండు ఏదో ఒక రోజున కుక్క చావు తెచ్చి వాళ్ళు నశించిపోతారు. వాడు ఎప్పుడో ఇలా అన్నానని ఏమనుకోక్కర్లేదు, ఏం నాకేంటి భయం, ఎలాగో మాకు వయస్సులు ముదురుతున్నాయి, రేపు ఎప్పుడో విష్ణుమూర్తి పిలిచినప్పుడు హాయిగా గరుడ వాహనం మీద వెళతాం. వెళ్ళేలోపు ఇలాంటి వాళ్ళు బట్టబయలు చేసి వీళ్ళ రహస్యాలని బయటపెట్టి వెళ్ళిపోతే ధర్మం కోసం ప్రాణం విడిచిపెడితే అదొక ధైర్యం అన్నమాట. సరే ఇప్పుడు పాపం మంత్రులు అన్ని విషయాలు బయటపెట్టి ఎలాగో వాళ్ళు చచ్చిపోయాడు కదా, ఇతడే రాజు అని పట్టుకొచ్చి బలాత్కారంగా సుగ్రీవుని రాజుని చేశారు. వద్దన్నా వినిపించుకోకుండా రాజుని చేశారు. రామ ఆ విధంగా రాజునయ్యాను, న్యాయబద్ధంగానే రాజ్య పరిపాలన చేస్తున్నాను. ఇంతలో వాలి ఆ మాయావిని చంపేశాడు రాక్షసుని. కిష్కింధకు వచ్చాడు, నేను రాజునేను కొంతకాలం తర్వాత. తీరా వచ్చి చూస్తే ఎదురుగుండా సింహాసనం మీద ఉన్న నేను, నా పక్కనున్న మంత్రులు కనపడగానే పళ్ళు పటపట కొరికి, వరి మీరు మంత్రులా కంత్రిలా, నేను లేనప్పుడు నా సోదరుణ్ణి రాజులు చేస్తారా అని చెప్పి ఆ మంత్రులందరినీ బంధించేశాడు. మదీయాన్ మంత్రిడో బద్ధ్వా, నా మంత్రులను చెరసాల్లో పారేశాడు. ఆ తర్వాత కఠినంగా ఇలా పలికాడు దుర్మార్గుడ, అన్నగారిని చంపి రాజ్యం పరిపాలిద్దాం అనుకుంటున్నావుట్రా అన్నాడు. అప్పుడు అన్నయ్య, చాలా పెద్ద పొరపాటు జరిగింది, కానీ తెలిసి చెయ్యలేదు అని నేను వెంటనే కాళ్ళు గట్టిగా పట్టుకున్నాను, నన్ను మన్నించమన్నాను. నిజంగా ఎంత బతిమాలినా ఆయన వినిపించుకున్నాడు గారు. అన్న, ఈ రాజ్యం నీది, నువ్వు శత్రువుని పరిమార్చి క్షేమంగా రావడం వల్ల నేనే ఎక్కువ ఆనందం పొందుతున్నాను. దిక్కులేని మాకు నువ్వే దిక్కు, నీ వంటి మహాత్ముడు అనాథనాథుడు తిరిగి వచ్చాడు. ఈ పవిత్ర రాజ్యాన్ని పరిపాలించు, నేను నీ సేవ చేస్తాను, వింజామరలు వేస్తాను, గొడుగు పడతానన్నాను. అన్న, ఒక సంవత్సర కాలం గుహ దగ్గర నీ కోసం కాపలా కాశాను, కానీ నీ జాడలేదు. ఎంతలో గుహలో నుంచి రక్తం వచ్చింది, నీ స్వరం ఆందోళనగా నాకు వినబడింది. దాంతో భయపడి నువ్వెక్కడ మరణించావు అని ఏడుస్తూనే బండరాతితో కొండ గుహను మూసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి కొంతమంది బతిమాలితే తప్పనిసరి పరిస్థితుల్లో విషయం చెప్పాను. అది విన్నవాళ్ళు వెనక ముందు చూడకుండా రాజ్యం ఎవరో ఒకళ్ళు పరిపాలించవలసిందే, రాజులేని రాజ్యం దిక్కులేనిది అవుతుంది, శత్రువులు ఆక్రమిస్తారు, కాబట్టి నువ్వు తప్పనిసరిగా పట్టాభిషేకం చేయించుకో అన్నారు. తప్పనిసరి, ప్రజా పరిపాలన కోసం నిన్ను తలుచుకుంటూ పట్టాభిషేకం చేయించుకున్నాను. నువ్వు లేకపోవటం వల్ల యువరాజుగా నీకు బదులు పరిపాలిస్తున్నాను, కానీ సర్వసామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు నా అదృష్టం నువ్వు వచ్చావు, నేను కేవలం తాత్కాలిక మహారాజుని. అప్పుడప్పుడు మన వాళ్ళు అంటూ ఉంటారు కదా ఇన్ఛార్జ్ అని, అలా ఇన్ఛార్జ్ కానీ నువ్వు వచ్చావు కనుక ఫుల్ ఛార్జ్ నువ్వు పుచ్చుకో, నీ కాళ్ళు పట్టుకుని సేవ చేస్తాను అనగానే కాలితో తన్ని కిరీటం కింద పారేసి చీకొట్టి చితక్కొట్టి అందరినీ మంత్రుల్ని పెద్దల్ని పిలిపించి వాళ్ళ సమక్షంలో ఇలా అన్నాడు మా అన్న వాలి, చూచారా పౌరులారా, ఇతడు క్రూరుడు, యుద్ధకాంక్ష కలిగిన వాడు. నేను జరిగింది ఏమిటి ఇప్పుడు చెబుతున్నా వినండి. మాయావి అనే ఒక క్రూరుడు మన నగరం మీదకి వచ్చాడు. వాడు రాత్రికి రాత్రి యుద్ధానికి రమ్మని పిలిస్తే నేను యుద్ధానికి బయలుదేరాను. అప్పుడు ఈ దుర్మార్గుడైన సోదరుడు నా తమ్ముడు నా వెంట వస్తాను, సాయానికి వస్తానన్నాడు. సరే అని అనుకున్నాను నేను. మేమిద్దరం వాడి వెంట పడ్డాం. ఆ రాక్షసుడు నన్ను చూశాడు, పారిపోయాడు. తర్వాత కొండ గుహలోకి వెళ్ళాడు. నేను సుగ్రీవ రాక్షసుడిని చంపొస్తాను, ఇక్కడే ఉండు, కాపలా ఉండని చెప్పి బయట అట్టే పెట్టాను. నేను లోపలికి వెళ్ళాను. ఆ లోపల కటిక చీకటి, అదో పెద్ద మామూలు బిలం కాదు, ఆ బిలంలోంచి వెడుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా అలా వెడుతూనే ఉన్నాం. బయట కూడా బయట అడవులు అవి కనపడ్డాయి, అంటే బిలంలో ఇంకో తోటకి ఎక్కడికో పోయారన్నమాట వాళ్ళు. అలా దుర్గమమైన బిలంలో రాక్షసుడి కోసం వెతికాం వెతికాం వెతికాం, సంవత్సరం గడిచిపోయింది. అంటే సంవత్సరం అంతా వెతకడంలో గడిచిపోయింది నాకు. కొందరికి వెళ్ళి అనుమానం, ఈ ఏడాది ఎలా బతికాడని. అక్కడ బోల్డ్ పళ్ళు చెట్లు ఉన్నాయండి, అవన్నీ ఎక్కడ చెబుతాడు? అన్నం తిన్నాడు, స్నానం చేశాడు, మలగోత్రాలు విసర్జించాడు, ఇవన్నీ చెబుతారా? అవన్నీ పిచ్చి ప్రశ్నలు. వాలి ఆ లోపల అలా వెతికాడు వెతికట్ట, చివరికి సంవత్సరం గడిచిన తర్వాత ఎక్కడ దాక్కున్నారు రాక్షసులు కనబడ్డారు. వెంటనే వారి వాళ్ళ మీద పడ్డాడు, వాళ్ళతో ఘోర యుద్ధం చేశాడు. మాయావి తన అనుచరులతో అందరితో కలిసి మీద పడ్డట, వాళ్ళందరితో ఒక్క వాలి పోరాడి చితకొట్టి చంపి పారవేశాడు, కుళ్ళబొడి చంపేశాడు. చంపడానికి ఆయనకి వేరే ఆయుధాలు అక్కర్లా, చేతులతోటే కొట్టి చంపాడు. అందులో ఆ రాక్షసుణ్ణి గిరగిరా తిప్పి ముఖం విరిచి వక్షస్థలం విరిచి చంపేస్తే నెత్తురు బడ 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 దడదడదడ కింద ప్రవహించింది, కుండలు కుండలు నెత్తురు ప్రవహించింది. దిక్కుమాల మాయావి శరీరం నుంచి వచ్చిన రక్తంతో మొత్తం దిలుసుకునగర వాళ్ళందరికీ కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు, కాకపోతే గ్రూప్ తెలియదు కానీ అంత రక్తం ఉందన్నమాట. ఆ రక్తం ప్రవాహం కింద బయటకు వచ్చేసింది కొండ గుహలో నుంచి. తెగ తినేసి ఉన్నారండి వాళ్ళు, ఆ రక్తం మామూలు రక్తమా మరి? చివరికి వాడిని చంపి ఆ తర్వాత దుందుబి కోడుకు ఇంకోడు ఉంటే వాడిని కూడా చంపి బయటకు వస్తున్నాను. తీరా బయటకు వస్తే కొండబిలం దగ్గర బండరాతితో మూయబడి ఉంది. అంత పెద్ద బండరాయి. ఇక్కడ ఇంకో పెద్ద కష్టం ఏమిటో తెలుసా? సుగ్రీవుడు అంటే పై నుంచి కిందకు దొల్లించేశాడు, కానీ ఈ కింద నుంచి పైకి అంత బండ ఎత్తనే ఎంత కష్టమండి. డౌన్లో అయితే 10 మంది గట్టిగా సాయం పడితే వెళ్ళిపోతుంది, కానీ కింద నుంచి పైకి ఎత్తాలంటే అంత బండని మాటలు కాదు. అంత బండతో పాపం బిలం మూసాడు, ఆయన కందుకు మూసాడు, ఈయన కర్మ కాలింది. అది ఇద్దరు కర్మ కాలింది అనుకోండి. వచ్చి చీకట్లో ఎక్కడుందో కొండ బిలం కనపడలేదు దీనికి పాపం. ఇక్కడ ఇంకో సమస్య ఏమిటంటే ఈ రాయి మూసుకుపోవటం వల్ల అంత కొండ కిందే కనపడుతోంది, దారి కనపడలా. అందుకని సుగ్రీవ అని కొండలోనే అరిచెట్ట గొంతు చుంచుకుని అరిచాడు పాపం ఆయన. కానీ బిలం కనపడదు. చివరికి నేను అతి కష్టం మీద అలా వెతికి వెతికి ఎక్కడ బండరాయి ఉందో కనిపెట్టాను. ఓహో, ఈ బండరాయి ఈ కొండకి ఎవరు అడ్డం పెట్టారని, అది సుగ్రీవుడని కనిపెట్టాను. దాంతో నేను బలం కొద్ది కాళ్ళతో చేతులతో తన్నాను. కాళ్ళతో తన్ని చేతులతో కొడితే నా బలం వల్ల ఆ బండరాయి ముక్కలు ముక్కలు అయిపోయింది. అంటే వాడు ఎంత బలవంతుడు ఆలోచించండి. ఒక కొండ గుహలో అన్నాళ్ల తర్వాత యుద్ధం చేసిన తర్వాత చేతులతో కాళ్ళతో కొడితే రాయి కూడా ఇంతంత ముక్కలు అయిపోయిందిట. గట్టిగా మన వాడు చెగోడీలు నవ్వలేకపోతున్నారు. చెగోడీలు ఈ మధ్యన ఒక ఆవిడ పెట్టుకొచ్చింది నా కోసం ప్రత్యేకంగా. ఆ చెగోడీ తిందామంటే పళ్ళు కింద పెట్టి కరాకర కొరకలేక నానాయత్ర పడుతున్నాం, చేత్తో విరవలేకపోతున్నాం. అటువంటిది వాడు బండరాయి విరిచిపారేసేట. ఏదన్నా బలం అంటే అలా ఉండాలి, ఎందుకో మనం ఇలా పుల్లల్లా ఉండి ఏమీ చేయలేక. దానివల్ల లాభం ఏమిటి? వీరందరూ మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచి బాడీని తయారు చేయాలి. పాపాత్ముని దుష్టుని శిక్షించడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి శరీరం కఠినంగా తయారు చేసుకోవాలట. ఆ విధంగా మొత్తం మీద అందులోంచి బయటకు వచ్చాను. ఈ దుర్మార్గుడు కేవలం నన్ను అక్కడ రాక్షసులకి బలిపెట్టడానికి ఎంత కుట్ర పన్నాడు అని నన్ను తన్ని కట్టుబట్టలతో బయటికి గెంటేశాడు. నా భార్యను కూడా లాక్కున్నాడు పైగా. రఘురామ, ఈ విధంగా వాడు నా భార్యను అపహరించాడు, నన్ను రాజ్యభ్రష్టుడి చేశాడు. నేను అక్కడి నుంచి సమస్త భూమండలం తెగతిరిగాను. వాడు అప్పుడప్పుడు వదిలేసేవాడు, మళ్ళీ కొంతమందిని నా వెంట పంపేవాడు. ఆ బాధ తట్టుకోలేక, వాడి బాధ తట్టుకోలేక భూమండలం అంతా తిరిగాను అన్నాడు ఆయన. మొత్తం సప్త సముద్రాలు తిరిగేశాను. చివరికి నాకు వెలిగింది, ఈ ఋషభోక పర్వతం కంటే నాకు చాలా హాయిగా రక్షణ కలిగించే ప్రదేశం మరొకటి లేదు. ది సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఋషభోకం అని అప్పుడు కనిపెట్టా. దానికి ఒక కారణం ఉన్నది, మతంగ మహర్షి శాపం వల్ల వాలి దీని మీద అడుగు పెట్టలేడు, అడుగు పెడితే చచ్చిపోతాడు. ఇప్పుడు నీకు తెలిసింది కదా ఆ వాలికి నాకు తగాదా ఎందుకు వచ్చిందో, ఇందులో నా తప్పు ఉందో లేదో నీకు తెలిసింది కదా. ఆ వాలిని నీ కోలతో నీ బాణంతో కూలగొట్టి నన్ను రక్షించు అనగానే రామచంద్రుడు, సుగ్రీవ నా బాణాలు చాలా వాడి అయినవి, తిరుగులేనివి, నీకేం భయమక్కర్లా, ఒకే ఒక్క బాణం చాలు వాడి ప్రాణం తీయడానికి. నీ భార్యను అపహరించాడని అతడు దుష్టుడని నాకు అర్థమైపోయింది. నా కంట పడనంత వరకు వాడు బతుకుతాడు, ఒకసారి నా కంట పడితే ఇక వాడు చచ్చాడని భావించు అనగానే అప్పుడు ఆయన మనస్సులో కొంత ఆనందం వచ్చింది. ఆనందం వచ్చినా కొంత మళ్ళీ లోపల భయం ఉందండో. కష్టాల్లో ఉన్నవాడు అంత తేలిగ్గా దేన్ని నమ్మడు. నీకు ఈ పని చేస్తానని ఎవరైనా మాట ఇచ్చారనుకుందాం, మాట ఇచ్చినా పని అయ్యేదాకా అంత తేలిగ్గా నమ్మలేరు కొందరు. తెలుసిన మీకు చాలా కాలం క్రితం ఒక ఆయనకు 5 లక్షలు అప్పు ఉండేది. అప్పు తీరుస్తాను అని మా అన్నగారు లాంటి వాడు ఒక ఆయన వాగ్దానం చేశారు. అయినా అతను రోజుకోసారి ఆ డబ్బు పడేదాకా, డబ్బు వేస్తారండి, నేను మాట ఇచ్చాను కదరా అంటే మీరు మాట ఇచ్చారండి, కానీ డబ్బు పడేదాకా నా గుండె లబ్బు డబ్బు డబ్బు అని కొట్టుకుంటుందండి అనేవాడు. పని అయ్యేదాకా కష్టాల్లో ఉన్నవాడికి అవతల వ్యక్తి మాట ఇచ్చినా కూడా నమ్మకం ఉండదు. ఎందుకంటే ఆ పని అటువంటిది కనుక, ఆ భయం అటువంటిది కనుక. ఇప్పుడు వాలిని చంపుతాను అని రాముడు మాటిచ్చాడు, కానీ వాలి బలం ఈయనకి తెలుసు, రాముడి బలం ఇంకా తెలియదు. అందుకని అనమాట లోపల బెంగలాగే ఉండిపోయింది పాపం. రామచంద్ర, నీ బాణాలు చాలా గట్టివే అందులో సందేహం లేదు, కానీ ఒక్కసారి మా వాలి బలం గురించి కూడా చెబుతాను. అంటే ఏమిటి? నీ సంగతి నాకు తెలియదు, వాడి సంగతి తెలుసు అని చెప్పడం. ఎంత తెలివైనవాడండి సుగ్రీవుడు. నీ బాణములు గొప్పవే అనుకో, ఎవరినైనా చంపుతాయనుకో, అందులో సందేహమేమి లేదు పైగా. కానీ నువ్వు చంపబోయే శత్రువు వాలి ఎటువంటి వాడో కొంచెం తెలుసుకో. మా వాలి బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తాడు. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఇంచుమించుగా 3:30-4 మధ్యలో లేస్తాడు. సూర్యోదయ సమయానికి మొత్తం భూమండలం అంతా ప్రదక్షిణ చేసి సంధ్యావందనం 4 దిక్కుల్లో చేసి తిరిగి వచ్చేస్తాడు సంధ్యా సమయం పూర్తయ్యేలో. ఒకసారి ఆలోచించండి మీరు, భూమండలం అంతా ప్రదక్షిణ చేయటం అంటే 1-2 గంటల్లో మాటల, పైగా సూర్యుడు సంధ్యా సమయంలో ఎర్రగా వచ్చే సమయంలో 4 దిక్కుల్లోనూ వెళ్ళి సముద్రాల్లో అర్ఘ్యమిచ్చి రావడం అంటే ఒక్కొక్క చోటకి వెళ్ళడానికి కనీసం 8 గంటలు పట్టాలి. అటువంటి వాడు తూర్పు దిక్కు, పడమర దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు 4 దిక్కులు తిరిగి సూర్యుడు సంధ్యా సమయం విడిచిపెట్టి ఎర్రగా ఉన్నవాడు మామూలు అయ్యేలోపు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడ. అయ్య బాబు, అది ఆ వేగం గరుడ వేగం కంటే గొప్ప వేగం అన్నమాట. మరి అనాయాసంగా వస్తాట రావడం కూడా. మళ్ళీ వచ్చిన తర్వాత అండట గట్టిగా ఈ మేడ మెట్లెక్కి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వచ్చేలోపు మన వాళ్ళు అంటున్నారు. కొంతమంది చూశారు లేదా మెట్లెక్కిది ఆయాసపడిపోతున్నారు. అటువంటిది వాడు ఎంత భూమి చుట్టూ తిరిగి ఆయాసం లేకుండా వచ్చి కూర్చుని పాయసం తింటాడు. అది మా వాలి బలం. ఇక అప్పుడప్పుడు సరదా పుడితే కొండ మీదకెళ్ళి ఆ కొండ శిఖరములను చేత్తో గుద్ది విరగ్గొట్టి పైకి కిందకి ఎత్తి బంతి ఆడుకుంటూ ఉంటాడట. కొండ శిఖరములను విరగ్గొట్టి పైకి కిందకి ఇలా విసురుతూ వాలీబాల్ ఆడతాడు, ఫుట్బాలును. ఈ వాలి ఆడే బాలు కనుక వాలీబాల్ అది, అందుకని వాలీబాల్ అన్నాను నేను. వాడు బంతిలేగా ఎత్తి తన్ని కింద పారేస్తాడనమాట. ఈ కాలుతో తన్నితే కొండరాళ్ళు పిండి పిండి అయిపోతూ ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లలో విరిచి పైకి కిందకి ముక్కలు చేసేస్తూ ఉంటాడు. మనకి ఇంట్లో కారపొడి చేయించుకోవాలనుకుంటే ఈ గ్రైండర్లు మిక్సీలు అక్కర్లా, వాలి వచ్చాడంటే చెట్టు ఎలా పట్టుకుని నన్ను నలిపేస్తాడనమాట. చింత చెట్లు, బొంత చెట్లు, మధ్య చెట్లు అన్నీ విరగొట్టి పారేస్తాడు. ఎందుకంటే ప్రొక్కలైన్లును లేకపోతే జేసీబీలును వాలి వస్తేనా ఒక్క దెబ్బ కొండ తీసి పక్కన పెట్టేయడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట, కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు వాలిని పట్టుకుపోతే బాగుండని. కాకపోతే ఇప్పుడు లేడనుకోండి. ఇటువంటి బలం ఏది వాలి బలం, ఆంజనేయుడి బలంలో 1,000,000 వంతు కంటే తక్కువ అన్నాడు రాముడు తర్వాత. కాకపోతే వాలి ప్రదర్శిస్తాడు, హనుమంతుడు అవసరమైతే తప్ప ప్రదర్శించడు. కాబట్టి మనకి రాముడు హనుమంతుడు ఉండగా వాలి ఎందుకు? వాలి వద్దు, వాలి బలు వద్దు. ఇంకా ఒక రహస్యం చెబుతున్నాను విను. ఒకప్పుడు దుందుభి అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు మహాపరాక్రమవంతుడు, వరములు పొందినవాడు. ఇది మాయావికి అన్నగారు. వాలి చేతిలో తెచ్చాడని చెప్పామే మాయావి, వాడికి అన్నగారు. వీడు ఒళ్ళంతా తేట ఎక్కువైపోయి యుద్ధం చేయడానికి ఎవడు దొరక్క, అంటే బలం ఎక్కువైపోతే కూడా ఒళ్ళు చెకాగ్గా ఉందిటి వాడికి. అందుకని ఎవడో ఒకటి కొట్టాలి, ఒళ్ళంతా తేటగా ఉందనుకుని ఒకరోజున సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఏయ్ సముద్ర, నాతో యుద్ధానికి రా అన్నట్ట. సముద్రుడు ఇలాంటి వాడు పిలుస్తూ వస్తాడు, మనం మన దగ్గరే ఆయన పడాయి, మన దగ్గర డుబు డుబ్బు అని కరటాలు చూపిస్తాడు. కానీ ఈ దుందు అంటే భయం వాడికి. అందుకని ఒక పురుష రూపం ధరించి ఏం మిత్రమా పిలిచామన్నట్ట. దా నాతో యుద్ధానికి వస్తావా యుద్ధానికి అన్నట్ట. సముద్రుడు, నీతో నేను యుద్ధం చేయను రా బాబు, నాకు అంత ఓపిక లేదు. అయినా ఈ మధ్య నేను రిటైర్మెంట్ పుచ్చుకున్నాను, టెన్షన్గా నెలకింత పింఛన్ వస్తుంది, దాంతో బతుకుతున్నాను. కానీ నీతో యుద్ధం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు అనగా ఎవరు అన్నట్టు వీడు. శైలరాజో మహారణ్యే తపస్సి శరణం పరం శంకరస్య సురో నామ్నా హిమవానితి విశృత. కైలాస పర్వతాన్ని తన మీద పెట్టుకున్నవాడు, ఎంతోమంది మురులకు నివాస స్థానం అయిన హిమవంతుడు మంచుకొండ ఆయన చాలా కట్టాడు. ఆ పర్వత శ్రేణులన్నీ ఆయన అవయవాలు. ఆ కొండతో యుద్ధం చేస్తే నిన్ను బండకేసి పోతాడు వెళ్ళు అన్నట్ట. వెంటనే ఈయన హిమవంతుడి దగ్గరకు వచ్చి తన కొమ్ములతో, వీడు మహిషుడు అని చెప్పారు కదా, దున్నపోతాకారంలో ఉంటాడు ఉండయి. ఈ దుందు ఎప్పుడు దున్నపోతు రూపంలో ఉంటాడు, వీడు పెద్ద దున్నపోతు. ఈ దున్నపోతు రూపంతో వచ్చి కొమ్ములతో కొండలు విరగొట్టి కాలిగట్టలతో ఆ కొండను చిన్నాభిన్నం చేసి ఏయ్ హిమవాన్, బస్తీ వేసవాళ్ళు రా యుద్ధానికి అన్నట్ట. ఆ కొండలు పగిలిపోతూ ఉంటే హిమవంతుడు కంగారు పడిపోయి వచ్చి ఏమిటి నాయనా, నా మీద యుద్ధానికి వచ్చావు అన్నట్ట. నువ్వు మహావీరుడు అని విన్నాను, నాతో యుద్ధం చేస్తావా అన్నాడు. నేనెక్కడ యుద్ధం చేస్తాను బాబు, ఈ మధ్యలో శివుడికి నా కూతురు నుంచి పెళ్లి చేశాక నేను యుద్ధాలు మానేశాను, ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఋషులను నా కొండ మీద ఉండడానికి పిలిచి వారు కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటే వారిని సేవిస్తూ బతుకుతున్నాను. నాకు ఇప్పుడు యుద్ధాలు యుద్ధాలు నా వల్ల కాదు. నీకు యుద్ధము చేసి ప్రీతి చేకూర్చే శక్తి కలిగిన వాడు ఒక్కడే ఒక్కడున్నాడు, అనగా ఎవడు అన్నట్ట. నాకు భయపడిపోయిన నీతో యుద్ధం చేయను, కానీ నాతో భయం లేకుండా యుద్ధం చేసే వీరుడు ఈ ప్రపంచంలో ఎవరున్నారో చెప్పబోయ్ అనగానే దొందుభి చెబుతున్నాను వినుమరి, ఇక నీ జీవితంలో వాడితో యుద్ధం చేస్తే మరి ఎవరితో యుద్ధం చెయ్యవు. ఆయనే వాలీనామ మహాప్రాజ్ఞ శక్రతుల్య పరాక్రమ అధ్యాస్తే వానర శ్రీమాన్ కిష్కింధామతుల ప్రభాం. వాలి అని పేరు కలిగిన ఒక మహావీరుడు ఉన్నాడు, ప్రాజ్ఞుడు అతడు. ఎవరితో ఎలా యుద్ధం చేయాలో తెలుసు, ఇంద్రుడి వంటి పరాక్రమం కలిగిన వాడు. కిష్కింధా నగరాన్ని పరిపాలిస్తున్నాడు. అక్కడికి వెళ్ళామంటే నముచి అనేవాడిని ఇంద్రుడు చంపినట్టుగా నేను చంపేస్తాడు. ఇంతవరకు యుద్ధరంగములో వాలితో ఢీ కొట్టిన వాడు ఒక్కడ బతకలేదు. వాలికి ప్రేమ కలిగితే వదలాలి తప్ప, లేకపోతే తన మీద యుద్ధానికి వచ్చిన వాడు వదలడు. ఎందుకంటే అంతఃపురం రావణాసురుడు ముంచి ముంచాళ్ళండి, సంకలో పెట్టుకుని తిప్పాడు ప్రపంచం అంతా. వాలి అంటే సామాన్యమా, రావణాసురుడు వెనక నుంచి వచ్చి పట్టుకోకపోతే ఏమి ఎరగనట్టుగా చంకలో ఇలా ఒక్క నొక్కు నొక్కి అస్సలు కేసు అతనికేసి చూడకుండా వాడు బాబా కిక్కు కిక్కు అంటుంటాడుగా వాడిని తీసుకుపోయి సప్తసముద్రంలో ముంచి ఆ తర్వాత తన ఇంటి దగ్గర కొండ దగ్గర ఇలా చెయ్యెత్తాడు. ఈలోపు రావణాసురుడి చంకలో పడి పచ్చడి పచ్చడైపోయాడు. ఇంకా అదృష్టం వాడికి ఆ సెంటర్ వేసుకున్న సంకది, అందులో ఒక నొక్కు నొక్కినా వాడికి అవ్వలేదు. కానీ ఈ విధంగా అక్కడ పడ్డాక ఏమి ఎరగనట్టుగా ఇలా పక్కకు చూసి ఎవరైనా ఓహో లంకేశ్వరా రావణ నువ్వెప్పుడు వచ్చావు అన్నట్ట. నేను ఎప్పుడు రావడం ఏమిటి, ఇంకా వేళకోళలాడతావు, అన్నీ ఎరుగుండి ఇలా మాట్లాడుతున్నావు, ఒక్క నొక్కు నొక్కి నన్ను ఎంత ఉక్కిరి బిక్కిరి చేసి సముద్రంలో బుడుంగు బుడుంగు అని ముచ్చావో, ఎరుగుదురా నాయన, ఇదేం బలం నాయన, నీతో జీవితంలో ఎప్పుడు యుద్ధం చేయను, మన ఇద్దరం మిత్రులు అన్నట్ట. రావణాసురుణ్ణి గడగడ ఓడించిన వీరుడు వాలంటే. అటువంటి వాలి దగ్గరికి వెళ్ళనగానే వెంటనే దుందుబి శభాషేమవాన్ మంచివాణ్ణి చెప్పావు అని వెంటనే కిష్కింధా నగరానికి వచ్చాడు. వచ్చి ఎవడరా లోపల వాలి అని ఉన్నట్ట, బస్తీ వేసవాలు రా అన్నట్టు వాడిని. పైగా రాత్రిపూట రాత్రిపూట ఏదో భార్యామణులతో సుఖంగా తిరుగుతున్నాడు వాడు, తాగి ఉన్నాడు, కొంచెం మత్తు ఎక్కువ ఉన్నాడు. పైగా వాలికి రాత్రి అయ్యేసరికి మాత్రం కాస్త ఫుల్గా పుచ్చుకోవడం అలవాటు, అంత పుచ్చుకున్నా బలవంతుట్టు వాడు. పుచ్చుకున్న వాళ్ళ యొక్క లక్షణాలు వేరుగా ఉంటాయి కదా, ఈయన అలా కాదు. వాలికి ఈ తాగుడు ఏం చేయదు, అందువల్ల ఆరోగ్యవంతుడు కనుక ఆయన తాగాడంటే అర్థం ఉంది. కానీ ఈ పిచ్చాడు తాగేసి ఇలా పక్క చిక్కిపోయి ఎండిపోయి గుడ్లు బయటకు వచ్చి దగ్గుకుంటూ చస్తే ఏం ఉపయోగం. ఇప్పుడు వాలి లోపల ఎక్కడ అంతఃపురంలో ఉండగా వీడు రా రా నాతో యుద్ధానికి రారా వాలి నీ సంగతి చూస్తాను అని దుందుబి పెద్ద అరుపరిచాడు. భూమిని దద్దరిల్ల చేశాడు, తన కొమ్ములతో ఆ సింహద్వారాన్ని ఢీకొట్టాడు, కాలి గిట్టలతోటి నేలను తవ్వాడు, తోకతో కొట్టాడు, విజృంభించాడు. ఎక్కడో అంతఃపురంలో ఉన్న వారి ఈ శబ్దం విని సహించలేక పళ్ళు పటపట కొరుకుతూ బయటకు వచ్చాడు. ఓరి దుందుబి నువ్వుట్రా, నువ్వు బలశాలివే, కానీ ఎందుకు ఇక్కడికి వచ్చావు, ద్వారం ఎందుకు బద్దలు కొడుతున్నావు, పిచ్చి వేషాలు వేసావంటే ప్రాణం తీస్తాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు పారిపో అన్నట్ట. ఆయన వాలి పారిపో ప్రాణం కాపాడుకోనగానే దుందుబి పక్కపక్కనవి ఆడవాళ్ళ దగ్గర ఆడవాళ్ళ మెప్పు కోసం పిచ్చవాగుడు వాగుతున్నావు రా వాలి, అంత మాత్రం చేత నేను కదులుతానా, అయినప్పటికీ నేను కొంచెం మంచివాణ్ణి కనుక నీకు ఓ సమయం ఇస్తున్నాను, నేను తాగిన వాడితోటి చిన్నపిల్లలతోటి స్త్రీలతో ఉన్న వాళ్ళతో యుద్ధం చేయను, ఈ రాత్రంతా నువ్వు తాగవలసినట్టు తాగు, నీ స్త్రీలతో సంభోగాలు అనుభవించు, ఉదయమే స్నానం చేసి శుభ్రంగా యుద్ధానికి రా, అప్పుడు నీ సంగతి చూస్తాను. మత్తిల్లిన వాడితో నిద్రపోతున్న వాడితో స్త్రీలతో ఉన్నవాడితో యుద్ధం చేయకూడదు అని వీడు కూడా ధర్మాలు చెప్పాడు. అదే దీన్ని బట్టి రాక్షసుల్లో కూడా ధర్మం ఉన్నది. వాడు ఏమన్నాడు తెలుసా, యోగి మత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భృశం హన్యాత్స భ్రోణహాలోకే త్వద్యథం మదమోహితం. బాగా మద్యపానం చేసి మత్తులో ఉన్నవాడితోటి, యుద్ధానికి సిద్ధంగా లేకుండా ఉన్నవాడితోటి, నిద్రపోతున్నవాడితో, ఆయుధం లేకుండా ఉన్నవాడితో, స్త్రీల మధ్యలో కామపరవశుడై ఉన్నవాడితో యుద్ధం చేసి చంపితే భ్రూణహత్య కడుపులో ఉన్న పిండాన్ని చంపడం వంటి పాపంతో సమానమైన పాపం పొందుతాడు.
అనగానే వారి ముసిముసి నవ్వులు నవ్వాడు, మందహాసం చేశాడు, నవ్వాడు. ఆడవాళ్ళు మీరున్నారట, వాడు నన్ను చూచి జంకుతున్నట్ట, మీరు లోపలికి పండి అన్నాడు. ఆ స్త్రీలందరికీ వారి బలం తెలుసు కనుక తారా మొదలైన వాళ్ళు అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమన్నాడు దుందుభి, యుద్ధం చేయడానికి రేపటిదాకా గడువు నువ్వు నాకు ఇవ్వడం ఎందుకురా? అబ్బే నాకే గడువు అక్కర్లా, తాగి ఉన్నాను, మత్తుతో ఉన్నాను, యుద్ధం చేయలేను అనుకోవద్దు. యుద్ధానికి వెళ్లే ముందు వీరులు వీరరసం అని ఒక రసం తాగుతారండి, అది తాగితే మంచి హుషారు వచ్చి యుద్ధంలో చిత కొట్టేస్తారండి శత్రువుని. ఆ వీరపానం అనుకో, ఇది మద్యం అనుకోకు, నాకు మద్యం తాగాక యుద్ధం చేయడం కొంచెం సరదారా రా అన్నట్ట. ఇంకేముంది, ఇద్దరికి యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి వెళ్లే ముందు వాలి తన మెడలో తన తండ్రి దేవేంద్రుడిచ్చిన ఒక మాల వేసుకున్నాడు. అది మాత్రం తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిత్రా దత్తాం మహేంద్రేణ యుద్ధాయ వ్యవతిష్టత మాలాముత్థిప్య కాంచనీం. ఇంద్రుడు వాలికి ఒక బంగారపు గొలుసు ఇచ్చాడు, ఆ గొలుసు ఎప్పుడు వాలి తన మెడలో వేసుకుంటాడు యుద్ధానికి వెళ్ళే ముందు. దీనికి ఒక కథ కూడా ఉందని పెద్దలు చెబుతారు, రామాయణంలో చెప్పలేదు కానీ పురాణాల్లో చెప్పారు. ఈ మాల ఎవడి మెడలో ఉంటే వాడికి ఎదుటివాడి శక్తులు అక్కునే శక్తి ఉంటుంది, అందుకే వాలికి ఎవరితోనే యుద్ధం చేసే ముందు ఈ మాల వేసుకుంటాడని, అప్పుడు వాలికి శక్తి తగ్గదు, అవతల వాడి శక్తి తరుగుతుందని పెద్దలు అంటారు. అలాగని రావణాసుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం దండ వేసుకోలేదు, కొంతమందితో యుద్ధానికి వెళ్ళినప్పుడు వేసుకోలేదు, మాయావితో యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా దండ వేసుకోలేదు, ఇప్పుడు మాత్రం ఆయన మాల వేసుకున్నాడు. ఆ మాల చాలా గొప్పదట, శక్తివంతమైనది, యుద్ధంలో నైపుణ్యాన్ని ఇస్తుంది. అటువంటి మాల వేసుకున్నాడు. ఇంకక్కడి నుంచి ఇద్దరికి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది, బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది, భీకరమైన యుద్ధం జరిగింది. ఆ రాక్షసుని రేపటిదాకా అట్టే పెడదాం. పరమ పవిత్రమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండం పూర్తయింది, కిష్కింధాకాండం సాగుతున్నది, అత్యద్భుతమైన సుందరకాండం కూడా ఈసారి మనం ఈ విడతలో పూర్తి చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సుహమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.